ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. నేను స్వామి కళాశాలలో చేరిన తర్వాత హాస్టల్లో హాస్టల్ టీచర్స్ ని చూసినప్పుడు హాస్టల్ ని వాళ్లు స్వామి చెప్పిన పద్ధతిలో నడపడంలో వారికున్న అంకిత భావం, వాళ్లకు స్వామిపై ఉన్న భక్తిని చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే వాళ్లు ఒక్కరోజులోనే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు హాస్టల్లో వివిధ పనులు, కాలేజీలో క్లాసెస్ తీసుకోవడం, పిల్లలు చేసే మందిర్ కార్యక్రమాలు చూడటం, విద్యార్థుల బాగోగులు చూడటం, ఇవి కాకుండా పండుగల సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మళ్లీ రేపటి కోసం ఏర్పాట్లు చేసుకోవటం, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూసుకోవడం, ఇలా ఎన్నో పనుల్లో నిమగ్నమైపోయి అలసటనేది కనిపించకుండా చిరునవ్వుతో అన్ని పనులు సక్రమంగా చేస్తుంటారు. ఒకసారి వార్డెన్ సర్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో నాకున్న ఈ భావాన్ని చెప్పి, సర్ మీరెలా ఇన్ని పనులు ఈ విధంగా చేయగలుగుతున్నారు, దానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన స్వామి వాళ్లకు చెప్పిన విషయం గురించి చెప్పారు. మీరు చేసే ప్రతి పని స్వామి పని అని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషం నా పని చేస్తున్నా దానిపైనే పూర్తి ధ్యాసను నిలిపి ఏకాగ్రతతో ఆ పనిని చేయండి. జరిగిపోయిన పని గురించి కాని, చేయవలసిన దాని గురించి కాని ప్రస్తుతం పనిచేస్తున్నప్పుడు ఆలోచించిన అవసరం లేదు అని స్వామి వాళ్లకు ఆ సందేశాన్ని అందించారట. కనుక వర్తమానానికి ఉన్న విలువ శక్తి ఎంతో గొప్పది అని మనం గుర్తించాలి. అందుకే స్వామి అంటారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, లివ్ ఇన్ ద ప్రజెంట్ అని. ఇంద్రియాలు ఎందుకీ పెనుగులాట, వీలునంత వరకు హాయిగా తినండి తాగండి అంటాయి. గురువు అంటాడు, చెప్పకుండా ఎప్పుడో మృత్యువు మీదకు విరుచుకుపడుతుంది. ఆ క్షణం రాకముందే మృత్యుభీతి తొలగించుకోండి. వర్తమానమే నమ్మదగిన మిత్రుడు. నిన్నటి దినం నిన్ను దగా చేసి వెళ్లిపోయింది. భవిష్యత్తు అనేది వస్తాడో రాడో తెలియని అతిథి. ఈనాడే గట్టి స్నేహితుడు, కనుక గట్టిగా పట్టుకోండి అని స్వామి వారి ఉపన్యాసాలలో బోధించారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో వర్తమానంలో జీవించు అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు అందించిన ప్రత్యేక ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. ప్రేమావతార సర్వస్వం ఈశ్వరం మానవాకృతిం సందీపం సారచిద్రూపం వందే శ్రీ సత్యసాయినం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకి అనంతకోటి ప్రణామాలు. ఎస్ అనువారికి ఎస్ అనురా, నో అనువారికి నో అనురా. నో ఎస్సులు మీ నోటికే గాని సాయికి సర్వం ఎస్ 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 అన్నారు భగవాన్ బాబావారు. ఈ పద్యం పైకి చూస్తే కేవలం ఒక సాధారణమైన చిన్న తెలుగు పద్యంలా అనిపించినా, లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే, అవగాహనలోకి తెచ్చుకుంటే అనంతమైన నిగూఢత్వం ఈ పద్యంలో దాక్కొని ఉంది. తరచి తరచి చూస్తే ఒక మానవ జీవితానికి లేదా మానవ జన్మైతిన ప్రతి ఒక్కరూ తమ గమ్యాన్ని సులభంగా చేరుకోవడానికి కావలసినంత ఉపకరణంగా, ఉపయోగపడే వస్తువుగా మనకి ఈ పద్యం ఎంతో ఉపయోగపడుతుంది. అంటే కాస్త లోతుగా వెళ్లి ఈ పద్యాన్ని విశ్లేషించుకుంటే ఆ క్షణంలో మనం ఏ ఉద్దేశంతో స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనే మన ఆలోచన తీరును బట్టే స్వామి యొక్క ప్రతిస్పందన ఉంటుంది అని ఈ పద్యం ప్రతిఫలిస్తోంది. అంటే ఉదాహరణకి, సాధారణంగా విద్యార్థులు లేదా కొంతమంది భక్తులు స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారేవో సలహాలు అడగడానికి, లేదా తాము తీసుకోవలసిన నిర్ణయాల్లో ఏవో ఒడిదుడుకులు రావడం వల్ల, తడబాట్ల వల్ల తాము ఆ నిర్ణయం సరిగ్గా తీసుకోలేమేమో అన్న ఒక భీతితో స్వామి మార్గనిర్దేశనం చేస్తారు అనే ఒక ఆశతో స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ వెళ్లే వాళ్లలో రకరకాల మనస్తత్వాల వాళ్లు, స్వభావాల వాళ్లు ఉంటూ ఉంటారు. కొంతమంది స్వామి ఏం చెప్తే అదే మాకు శిరోధార్యం, దాన్ని తూచా తప్పక పాటిస్తాం వేరే ఆలోచన లేకుండా అనే ధోరణితో కొందరు వెళ్తూ ఉంటారు. కొంతమంది తాము ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి కేవలం ఒక నామ మాత్రంగా, మాట మాత్రంగా స్వామికి తెలియజేస్తున్నాము అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి, స్వామి ఫలానా పెళ్లి సంబంధం వచ్చింది, ఇది మేము నిర్ణయించుకున్నాం అంటే మంచిది బంగారు అంటారు. లేదు స్వామి, ఇలా ఉంది పరిస్థితి, ఏం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో నిర్దేశిస్తారు. కాబట్టి నో అనువారికి నో అనురా, ఎస్ అనువారికి ఎస్ అనురా. నో ఎస్సులు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ 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 అంటే ఒక నిర్ణయంతో మనం వెళ్లినప్పుడు ఆ క్షణానికి మన మానసిక ధోరణి ఎలా ఉందో దానికి తగ్గట్టే స్వామి ప్రతిస్పందన ఉంటుంది. ఇది చాలా నిగూఢమైన విషయం, చాలా జాగ్రత్తగా, అంటే కత్తి మీద సాము లాంటి విషయం, చాలా జాగ్రత్తగా లోతుగా అవగాహన చేసుకుంటే గాని అవగాహన కాని విషయం. ఆ క్షణానికి మనం మన ఆలోచన ఎలా ఉందో దాన్ని బట్టే స్వామి కూడా ఆ క్షణానికి తాను ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేగాని మన భవిష్యత్తులోకి తొంగి చూసి నువ్వు నిర్ణయం తీసుకున్నావు గాని నీకు ఇది మంచిది కాదు సుమా అని నిర్దేశించడం గాని, లేదా ఇది కాదు మరొకటి అని గాని స్వామి ప్రతిస్పందన సాధారణంగా ఉండదు. అదే దివ్యత్వం. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే, ఒక్క వాక్యంలో దాన్ని చెప్పాలి లేదా ఒక్క పదంలో చెప్పాలి అంటే, లివింగ్ ఇన్ ద మూమెంట్, ఆ క్షణంలో జీవించడం, ఆ క్షణంతో పాటు మమేకమై ఉండడం అనే ఒక అద్భుతమైన విషయానికి ఈ పద్యం అద్దం పడుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు వాటికి దర్పణం పట్టి మనకి ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉంటాయి. అసలు ఈ లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఏమిటి? ఈరోజు మనం ప్రపంచం యావత్తు చూస్తున్నా, యావత్ ప్రపంచాన్ని చూస్తున్నా, అనేక చోట్ల ముఖ్యంగా వెస్టర్న్ ఫిలాసఫీ అంతా కూడా ఈ లివింగ్ విత్ ద మూమెంట్ లేదా మైండ్ఫుల్నెస్, లేదా ముఖ్యంగా ఈ ఆసియా ఖండంలో జపాన్, బర్మా, చైనా, ఈ దేశాలని తీసుకున్న జెన్ బుద్ధిజం బాగా పరివ్యాప్తంలో ఉన్న ఈ కాలంలో ఆ ప్రదేశాల్లో ఈ లివింగ్ విత్ ద మూమెంట్ అని గాని లేదా మైండ్ఫుల్నెస్ అని గాని ఈ థీమ్స్ ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, అంటే లివింగ్ విత్ ద మూమెంట్ అంటే మరో క్షణం గురించి మనం ఆలోచించకూడదా? మరి ఇలా అయితే భవిష్యత్ ఎలాగా, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ది చెందుతుంది, కాలంతో పాటు ఎలా పరిగెడతాం, మనం ఎలా వృద్ధిలోకి వస్తాం, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనని బొంబార్డ్ చేస్తూ ఉంటాయి మన మెదడులో. ఇవన్నీ కూడా అప్పుడే ఒక రకంగా ఒక ఉత్పాదాన్ని లేదా ఒక ఉద్వేగాన్ని సృష్టిస్తూ ఉంటాయి. కానీ లివింగ్ విత్ ద మూమెంట్ అన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పరిశోధనలు చేసి ఈ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం ఏంటంటే, మనలో చాలా మంది, అంటే దాదాపుగా ఒక 96% మంది తమ తెలిసున్న, అంటే మెలకువగా ఉన్న కాలంలో, అంటే ఉదాహరణకి రోజుకి 24 గంటల్లో ఒక 8 గంటలు సగటున 6 నుంచి 8 గంటలు నిద్రలో పోయినప్పటికీ మనకి ఒక 16 గంటలు మన చేతుల్లో ఉంటాయి. ఆ 16 గంటల్లో కూడా 47%, అంటే 16 గంటల్లో 47% అంటే దాదాపుగా ఒక 7.5 గంటలు ఈ అవుట్ ఆఫ్ ద వే ఉంటాం. అంటే మనం ఏ విషయం చేస్తున్నామో లేదా ఏ కర్మ ఆచరిస్తున్నామో అది కాక వేరే విషయం మీదకి మన దృష్టిని మళ్లిస్తూ ఉంటాము. 47% సమయం అంతా కూడా, మనం మెలకువగా ఉన్న సమయంలో 47% అంతా కూడా ఇలాగే గడుపుతూ ఉంటాం. అంటే రోజు మొత్తంలో ఒక 6 నుంచి 8 గంటలు నిద్రకి పోగా దాదాపుగా 7.5 గంటల పాటు మనకి అవసరం లేని విషయం, అంటే మన చేతుల్లో లేని విషయం, మన కంట్రోల్లో లేని, మనం ఎలా కూడా నిగ్రహించలేము, నియంత్రించలేము, మార్చలేము అలాంటి విషయం మీదకి మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం, మన ఏకాగ్రత చెదరగొట్టుకుంటున్నాం. తద్వారా మనం చేస్తున్న పని మీద దృష్టిని పెట్టలేకుండా ఆ కర్మ కూడా మనం అనుకున్నంత నైపుణ్యంతో, అంటే ఆ క్వాలిటీ, అంత చక్కని క్వాలిటీని ఇవ్వలేకపోతున్నాం. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. తద్వారా దానిమీద ఆధారపడి ఉన్న మిగిలిన కర్మలన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి. అంటే దిస్ పర్టిక్యులర్ యాక్షన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అదర్ సీక్వెన్షియల్ యాక్షన్స్. కాబట్టి ఇంత ఈ 47% మనం ఇలా వినియోగిస్తున్నాం కాబట్టి ప్రస్తుత కాలంలో ఈ లివింగ్ విత్ ద మూమెంట్ అనేది ఎంత ఆవశ్యకత సంతరించుకుందో మొత్తం మనం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కూడా మనకి తెలుస్తుంది. అందుకే ముఖ్యంగా జెన్ బుద్ధిజంలో ఈ క్రియ ఎక్కువగా చెప్తారు. అసలు జెన్ అనే పదమే చాన్ అనే చైనీస్ పదం నుండి వచ్చింది. ఈ చాన్ అనే చైనీస్ పదం సంస్కృత పదమైన ధ్యానం అన్న పదం నుండి వచ్చింది. కాబట్టి ఏతవాత తేలిన విషయం ఏంటంటే, మైండ్ఫుల్నెస్ అంటే దృష్టి కేంద్రీకరణ, మన మెదడుని సరైన స్థితిలో, ఒక సమస్థితిలో ఉండి ఆ పనిని, ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద సంపూర్ణమైన ఏకాగ్రత పెట్టి ఉంచడాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. అంటే ఒక పూర్తి అవేర్నెస్, పూర్తిగా కాన్షియస్ గా ఉండడం. స్వామి దీన్నే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. సిఐఏ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ క్షణంలో ఏం చేస్తున్నామో, ఒక మల్టీ టాస్కింగ్, లేకపోతే ఇంకొక విషయం గురించి ఆందోళన చెందడం, లేకపోతే వెంటనే టైం లైన్ లో ఒక టైం ప్లేన్ వేసుకుని, టైం మెషిన్ వేసుకుని గతంలోకి వెళ్ళిపోవడం లేదా అటు భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం కాకుండా ఆ క్షణంతో పాటు మనం దాన్ని ఆస్వాదించడం. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటే మనకి ఈ విషయం మరింత చక్కగా అవగాహనలోకి వస్తుంది. ఒక ఈ జెన్ మాస్టర్ దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళేట. వెళ్ళి, గురువుగారు, నేను ఇంతవరకు మీరు చెప్పిన సాధనంతా చక్కగా చేసుకుని వచ్చాను, నాకు తర్వాత స్థాయి సాధన నేర్పించండి అని అడిగేట. సరే నేర్పిస్తాను, కానీ ఇప్పుడు నువ్వు బయట వర్షం పడుతోంది కదా నాయన, ఎలా వచ్చేవు అంటే గొడుగు వేసుకుని వచ్చానండి తడవకుండా అన్నట. అయితే ఆ గొడుగు ఎక్కడ పెట్టేవు అన్నాడట ఆయన. బయట చెప్పులు విడిచాను కదా, చెప్పుల దగ్గర పెట్టాను అన్నట. అంటే చెప్పులకి ఎటువైపు పెట్టేవు, కుడివైపు పెట్టేవా, ఎడంవైపు పెట్టేవా అని అడిగేట. వెంటనే ఇతను అవాక్ అయిపోయేట. ఎందుకంటే అంతవరకు మైండ్ ఫుల్ గానే ఉన్నాడు. కానీ ఆ చిన్న ఒక క్షణం పాటు మైండ్ వేవరింగ్ అనేది వచ్చిందంటే మనసు చంచలం అయిపోయింది, దృష్టి చెదిరిపోయింది. తాను చేస్తున్న పని మీద నిమగ్నం అవ్వకుండా మరొక విషయం మీదకి తన దృష్టిని సారించడం వల్ల ఆ గురువు గారు అడిగిన ఆ సంక్లిష్టమైన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు. కుడివైపు పెట్టేవా ఎడంవైపు పెట్టేవా అంటే, అందుకే దీన్ని జెన్ బుద్ధిజంలోనే మంకీ మైండ్ అంటూ ఉంటారు. అందుకే కోతి ఒక కొమ్మను పట్టుకుని ఉండదు, ఆ కొమ్మను పట్టుకుని ఉండొచ్చు కదా, అక్కడ హాయిగానే ఉంటుంది కదా. ఏదో పెద్ద పనున్నట్టు ఈ కొమ్మ వదిలి మరో కొమ్మ, మరో కొమ్మ వదిలి మరో కొమ్మ, అలాగా పరిగెడుతూనే ఉంటుంది. అదే విధంగా మన మెదడు కూడా, ఈ మన మస్తిష్కంలో కూడా ఒక ఆలోచన మీద దృష్టి కేంద్రీకరిస్తూ వెంటనే దానిలోంచి మరొక ఆలోచన పుడుతుంది, వెంటనే దాని మీదకి మళ్లిపోతాం, దాని మీద కూడా కాసేపు కూడా ఉండం, మరో దాని మీదకి మళ్లిపోతాం. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, లుక్ ఎవ్రీథింగ్ యాజ్ దే ఆర్ అని మరొక వాక్యం, అద్భుతమైన వాక్యం చెప్పారు. అంటే లుక్ ఎవ్రీథింగ్ యాజ్ దే ఆర్ అంటే ఏంటి అంటే, ఇది ఒక మాస్టర్ ఒక శిష్యుడికి చెప్పాడనమాట. ఉదాహరణకి గురుగారు విషయాన్ని అంటే ఆ ఉన్న విషయాన్ని దానిగానే చూడండి అంటూ ఉంటారు. అసలు అంటే ఏంటండి అది, మైండ్ ఫుల్నెస్ ఎలా అవుతుంది అంటే, ఏం లేదు నాయనా, నువ్వు చంద్రుణ్ణి చూసేవనుకో, నీకు ఆ చంద్రుల్లో కేవలం చంద్రుడు మాత్రమే కనిపించాలి, అంతేగాని ఆకలిగా ఉన్నవాడికి అదొక బన్నులా కనిపిస్తుంది, లేదా బాగా ప్రేమలో మునిగిపోయిన వాడికి తన ప్రియురాలి ముఖంగా కనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు చందమామని చూస్తే నీకు చందమామ మాత్రమే అక్కడ ప్రతిఫలించాలి, ప్రతిబింబించాలి, నీకు మరొకటి రిఫ్లెక్ట్ అవ్వకూడదు నీ మైండ్ లో. దట్ ఈజ్ మైండ్ ఫుల్నెస్ అన్నాడు ఆ గురువు గారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మనకి ఆ వస్తువుతో ఇంతకు ముందు ఉన్న అనుభవాలన్నీ కూడా సబ్ కాన్షియస్ లో మెమరీస్ గా, జ్ఞాపకాలుగా పేరుకుపోయి ఉంటాయి. ఆ జ్ఞాపకాలుగా పేరుకుపోయి ఉన్నప్పుడు ఈ వస్తువు చూసినప్పుడు వెంటనే ఆ జ్ఞాపకాల పొరలోంచి ఒకటి బయటికి వచ్చి ప్రొజెక్ట్ చేయబడుతుంది. అంటే కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది, పోల్చి చూడడం. ఈ వస్తువు ఫలానా దానిలా ఉంది, వెంటనే అక్కడి నుంచి మరో దానికి, ఆ ఫలానా వస్తువు నా దగ్గర నేను ఎప్పుడు కొన్నాను, ఏ రకంగా నా దగ్గరికి వచ్చింది, లేదా దీన్ని రేపు నేను కొనుక్కోగలనా, రేపు ఇంతకన్నా మంచిది నేను కొనగలనా, లేదా ఇది మరొకరికి గిఫ్ట్ చెయ్యాలి, ఇలా 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 ఆలోచన పరంపర పరంపర అలా వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి లుక్ ఎవ్రీథింగ్ యాజ్ దే ఆర్ అంటే ఆ క్షణానికి దాన్ని చూసి అది దాన్ని స్వీకరించడం అంతే. ఇదొక నేను ఇప్పుడు మాట్లాడుతున్న మైకు అంతే, ఆ పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంది అంతే. దాని నుండి మళ్ళీ ఇలాంటి దాన్ని నేను ఇంకెక్కడో చూసానంటే, మన థాట్స్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఒక కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతోంది. సబ్ కాన్షియస్ లో ఉన్న ఆ మెమరీస్ ని తీసుకొచ్చి వీటి మీద ప్రొజెక్ట్ చేయడం వల్ల వెంటనే థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే బీయింగ్ విత్ ద మూమెంట్ అనేది మిస్ అయ్యి ఇదర్ పాస్ట్ లోకైనా వెళ్ళిపోతాం, లేదా ఫ్యూచర్ లోకైనా వెళ్ళిపోతాం. అలా కాకుండా కేవలం అంతే థాట్ కి ఆస్కారం లేకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క థాట్ ని, స్వామి చెప్తూ ఉంటారు కదా మంచి చక్కటి హ్యాండ్ కర్చీఫ్ ఉదాహరణ చెప్తూ ఉంటారు స్వామి, ఇదొక రుమ్మాల్ ఉంది, ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క సంకల్పం అనుకోండి, దీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిస్తే చివరికి అక్కడ రుమాలు, చేతి రుమాలు అనే వస్త్రమే ఉండకుండా పోతుంది. అదేవిధంగా మీ సంకల్పాలన్నింటినీ ఒక్కొక్కటి 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 తీసివేస్తూ వెళ్తే చివరికి మీ ఆలోచనలతో కూడిన ఆ బండిల్ ఆఫ్ థాట్స్ ఏదైతే ఉందో ఆ మెదడు, ఆ మనసు అనేది కూడా లేకుండా అయిపోతుంది, అమనస్కం అవుతారు. అదే సహజ స్థితి అంటారు స్వామి. అయితే బుద్ధుడు కూడా ఈ చేతి రుమ్మాలు ఉదాహరణతో ఒక చక్కటి కథ చెప్పాడు, అంటే ఒక చక్కటి సన్నివేశం సృష్టించి శిష్యులకి ఈ మైండ్ ఫుల్నెస్ అనేది ఏంటో నేర్పించాడు. ఒకసారి బుద్ధుడు ఒక అందమైన చేతి రుమ్మాలు పట్టుకుని వస్తున్నట్ట, వస్తుంటే శిష్యులందరూ, ఎప్పుడు మా భగవాన్ ఇలా పట్టుకురారు కదా, చేతురుమాలు పట్టుకొస్తున్నారేమిటి అనుకున్నారట. వెంటనే బుద్ధుడు ఇదేమిటి అంటే, ఇదొక చేతిరుమ్మాలు అని శిష్యులు సమాధానం చెప్పారు. సరే అని చెప్పి ఆ రుమ్మాలంతటినీ మెల్లిగా ముడులు వేయడం ప్రారంభించాడు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి వేశాడు. వేసి ఇప్పుడు ఇవన్నీ ఏమిటి అంటే, మీరు ఆ చేతిరుమ్మాల్ని ముడులుగా వేశారు అన్నాడు. ఇంకా దీన్ని మనం రుమ్మాలు అనొచ్చా అని అడిగాడు బుద్ధుడు. ఆ ఇప్పటికి కూడా అది రుమ్మాలే, కాకపోతే దాన్ని ముడులు వేశారు అన్నారు శిష్యులు. సరే బాగుంది, ఇప్పుడు నేను ఈ ముడులు విప్పదలుచుకున్నాను కాబట్టి ఈ కొసని ఆ కొసని పట్టుకుని గట్టిగా లాగుతాను, అప్పుడు ఏమవుతుంది అని అడిగాడు బుద్ధుడు. వెంటనే శిష్యులన్నారు, అలా చేయడం వల్ల ముడులు మరింత గట్టిగా బిగుసుకుంటాయే తప్ప సులభంగా వాటిని నిర్మూలించడానికి విడదీయడానికి వేరు వీలవదు కదా భగవాన్ అని శిష్యులు సమాధానం చెప్పారు. బుద్ధుడన్నాడు, మీరు చెప్పింది నిజమే, ఇలా గట్టిగా లాగడం వల్ల అవి మరింతగా బిగుసుకుంటాయి. మరిప్పుడు నేను వాటిని విప్పదలుచుకుంటే ఏం చెయ్యాలి, సాధ్యమేనా అని అడిగాడు. వెంటనే ఒక శిష్యుడన్నాడు, సాధ్యమే భగవాన్, ఏం లేదు, నేను కాస్త దగ్గరికి వచ్చి చూస్తాను, అవి ఏ రకంగా ముడిపడ్డాయి అన్న విషయం నాకు అవగాహనలోకి వస్తే వాటిని ఏ రకంగా విడదీయవచ్చును అనే విషయం నేను గ్రహించగలుగుతాను అని చెప్పాడు. దానికి బుద్ధుడు, సరిగ్గా చెప్పావు, ఈ పాఠం మీకు నేర్పించడానికే నేను ఈ రుమాలు తీసుకొచ్చాను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మన ఒక్కొక్క ఆలోచన, ఈ ఒక్కొక్క ముడి మనకున్న ఒక్కొక్క సమస్య లాంటిది, ఒక్కొక్క ఆలోచన లాంటిది. ఆ ఆలోచనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెదడులో ముడిపడినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, మన మైండ్స్ అన్నీ ఆల్రెడీ కండిషన్ అయిపోయి ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి. ఏ రకంగా కండిషన్ అయి ఉన్నాయి అంటే ఒకే తరహాలో ఆలోచించడం అనే విషయాన్ని మనం కండిషన్ చేసుకున్నాం. అంటే మన మెదడు సమస్యని సమస్యగానే చూస్తూ ఒక ఆందోళనతో ఒక టెన్షన్తో ఆలోచించడం అనే విధంగా మన మైండ్స్ కండిషన్ అయిపోయి, అదే ఆ కొస ఈ కొస పట్టుకో గట్టిగా లాగడం వల్ల ముడులు గట్టిపడడం బిగుసుకోవడం, అంటే ఆ సమస్యని మనం మరింత జటిలం చేసుకుంటున్నాం. అంటే ఎలా ఆలోచించాలో, దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఇవ్వడం కాకుండా, ఎలా ఆలోచించాలో అలా ఆలోచించకుండా దాని వ్యతిరేక దిశలో సమస్యని సమస్య దృష్టితోనే చూడటం వల్ల ఈ ముడులు బిగుసుకున్నట్టుగా ఆ సమస్యలు మరింత జటిలం అవుతూ ఏళ్ల తరబడి జటిలం అవుతూ వస్తున్నాయి. అలా కాకుండా ఇందాక ఆ శిష్యుడు ఎలా అయితే దగ్గరకొచ్చి అవి ఎలా పడ్డాయో తాను గ్రహించి వాటిని విడదీయడానికి ప్రయత్నిస్తాను అన్నాడో అదేవిధంగా కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచి సమస్య అనేది సహజమే, సమస్య ఉంది అంటే భగవంతుడు ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఎప్పుడో ఏర్పాటు చేసే ఉంటాడు అనే దృక్కోణంతో ఆలోచించి పూర్తిగా ఊపిరి తీసుకుని ఒక పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్కి, మైండ్ని కామ్ డౌన్ చేసి ప్రశాంత చిత్తంతో ఆ క్షణంలో మనం ఏం చెయ్యగలము అనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే ఈ ఖర్చీఫ్కున్న నాట్స్ ఎలా అయితే విడదీయగలుగుతామో మన సమస్యల్ని కూడా ఈ మైండ్ఫుల్నెస్ అనే టెక్నిక్తో చాలా సులభంగా వాటిని మనం విడదీయొచ్చు. ఆ క్షణంతో పాటు ఉండడం అంటే మనకి స్వామిని మించిన ఉదాహరణ గాని ఆదర్శం గాని ఒరవడి గాని మరొకరు నిరూపించలేరు. మనకు ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలంటే, ఒకసారి విద్యార్థులందరూ ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ నాటకం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్వామి తరచూ వెళ్లి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం, అంటే కాస్ట్యూమ్స్ విషయంలో గాని, డిక్షన్ ఉచ్చారణ విషయంలో గాని, డైలాగ్ డెలివరీ విషయంలో గాని వాళ్ళకి చక్కగా వాళ్ళకి తర్ఫీదిచ్చి చక్కగా తయారు చేసేవారు. ఇది ప్రతి సంవత్సరం ప్రతి ఏడు జరిగే విషయమే. అలాంటి ఒకనొక సందర్భంలో ఈ పిల్లలు డ్రామా వేస్తున్నప్పుడు స్వామి రిహార్సల్కి వెళ్లారు. ఆ డ్రామాలో ఒకనొక సన్నివేశం ఏంటంటే సహదేవుడు వచ్చి కృష్ణుడి పాదాల మీద పడడం, ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో కృష్ణుడి పాదాల మీద పడ్డం, కృష్ణుడు ఎంతో ఆప్యాయంగా సహదేవుణ్ణి లేవనెత్తడం. ఇది రిహార్సల్లో ఎంత అద్భుతంగా నటించినా కూడా మామూలు మానవ మాత్రులకి మొదటిసారి నాటకం చూసినప్పుడు లేదా రిహార్సల్ చూసినప్పుడు కొంచెం ఇమోషనల్ అవుతాం మనం. అంటే ఒక మనసు ఆర్ద్రతకి లోనవుతుంది, అంటే చాలా ఒక చెమ్మ మనసులో చెమ్మ ఏర్పడుతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఆ దృశ్యానికి మనం కాస్త చెలిస్తాం. రిహార్సల్ కాబట్టి పదే 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 అదే సన్నివేశం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కూడా ఏమనుకుంటాం, మనం అంత ఇమోషనల్ అవ్వం, ఇందాక జరిగిన సంఘటనే కదా మళ్ళీ నాటకం రిహార్సల్ చేస్తున్నారని చాలా ఈజీగా తీసుకుంటాం, దాన్ని ఓ నాటకం చూసినట్టు చూస్తాం. కానీ స్వామి ఆ రిహార్సల్ చూసినప్పుడు ఈ సహదేవుడు పాత్రధారి ఎన్నిసార్లు కృష్ణుడి పాదాల మీద పడ్డం, ఆ సన్నివేశం ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు స్వామి కళ్ళమట ఆనందం, ఒక ప్రేమ అన్ని కూడా పెళ్ళికి ఎంతో ఇమోషనల్ అయ్యి అంటే అక్కడ ఉన్న విద్యార్థులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే వాళ్ళు ఎంత గొప్ప పాఠం నేర్చుకున్నారంటే వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, అంటే లివింగ్ విత్ ద మూమెంట్, ఆ క్షణమే, అది ఇంతకు ముందు జరిగింది కదా, నేను ఆల్రెడీ దానికి ఇమోషనల్ అయ్యాను కదా, నా స్పందన అయిపోయింది, ఇది నాటకం కదా అన్న ధోరణి కాకుండా ఆ క్షణాన్ని ఆ క్షణంగానే స్వామి తీసుకొని ఆస్వాదించి ఆ క్షణంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ప్రతిస్పందించాలో ప్రతిస్పందించి చూపించారంటే ఇది వాళ్ళందరికీ కూడా ఒక అపురూపమైన సంఘటన, జీవితంలో మర్చిపోలేని ఒక అమూల్యమైన పాఠం, గుణపాఠం. అది లివింగ్ విత్ ద మూమెంట్ అంటే స్వామి నిజంగా ఒక సజీవ ఉదాహరణగా వాళ్ళందరికీ నేర్పించారు.
మాసాయి మాటంటే జగతికి వేదంరా, మాసాయి మాటంటే జగతికి వేదంరా, తండ్రి పాటంటే ప్రగతిని నాదంరా, తండ్రి పాటంటే ప్రగతిని నాదంరా. రాయిలోన చూడమనెను దేవుని మన తాయి, రాయిలోన చూడమనెను దేవుని మన తాయి, దేవునిలో చూడొద్దని రాయిని వినవోయి, దేవునిలో చూడొద్దని రాయిని వినవోయి. తల్లి తండ్రి గురువు దైవం మన తాయేరా, సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన స్వాసేరా. మాదాయి మాటంటే జగతికి వేదంగా, ఆ తండ్రి పాటంటే ప్రగతి నాదంగా. పలికే దైవం సాయని, పిలిచిన పలికే దైవం సాయని, పలికిన పలుకే తొలకరి చిరుకని, పలికిన పలుకే తొలకరి చిరుకని. గండాలు సాయి దేవా గండాలు తీర్చవయ్యా, గండాలు సాయి దేవా గండాలు తీర్చవయ్యా. జరిగింది తిరిగి రాదు, జరిగేది తెలియరాదు, జరిగింది తిరిగి రాదు, జరిగేది తెలియరాదు, ఉన్నదే తోడురా తిరిగే పురా. నిలుసక వెంటరా దీపముండగా, మాసాయి మాటంటే జగతికి వేదంగా, ఆ తండ్రి పాటంటే ప్రగతిని నాదంగా, జగతికి వేదంగా ప్రగతిని నాదంగా, జగతికి వేదంగా ప్రగతిని నాదంగా.
కాబట్టి మనం ఇంతవరకు మైండ్ఫుల్నెస్ లేదా లివింగ్ విత్ ద మూమెంట్ లేదా ఆ క్షణంతో పాటు మనం ఉండడం అనేది ఒక మెటీరియలిస్టిక్ డైమెన్షన్లో అంటే భౌతిక స్థాయిలో తెలుసుకున్నాం, దానివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి, లేదా అది పాటించకపోవడం వల్ల ఎంతగా మనం నష్టపోతున్నాం అంటే మన ప్రొడక్టివిటీ పరంగా, ఏకాగ్రత పరంగా, లేదా మనం చేసే కర్మ అటు ఇటు వెళ్లిపోవడం, అంటే కావలసినంత స్కిల్ మనం ఎలా పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు కదా, యోగం కర్మసు కౌశలం, అంటే మనం చేసే కర్మ ఎంత స్కిల్ఫుల్ గా చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ గెట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యోగం, అదే యోగం. కాబట్టి ఇవన్నీ దెబ్బతింటున్నాయి, ఇది మనం భౌతిక స్థాయిలో ఇంతవరకు తెలుసుకున్నాం. సరే, అయితే కేవలం అంతేనా, ఇంత చేసి ఈ మైండ్ఫుల్నెస్ ని లేదా ఈ లివింగ్ విత్ ద మూమెంట్ ని గాని మనం పాటించినట్లయితే కేవలం భౌతిక స్థాయి ఫలితాలేనా? అందుకేనా ఇంత ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రాచుర్యం? జన్ బుద్ధిజం లేదా స్వామి లాంటి సాక్షాత్ భగవత్ స్వరూపులు చెప్పడం అంటే ఇది ఎంత మాత్రం కాదు, ఇది సామాన్యుల వరకు మనం తీసుకున్నాం. ఇక దీనికి ఉన్న అదర్ డైమెన్షన్ అంటే ఆధ్యాత్మిక స్థాయిలో, అంటే భౌతిక స్థాయికి అతీతమైన స్థాయిలో మనం ఎందుకు ఈ దశలో ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. మనం దీనికి కూడా బుద్ధుడి జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే అందరికీ తెలుసుని కథే. బుద్ధుడికి చిన్నప్పుడు జ్యోతిష్యులు చెప్పారు, ఇతన్ని బయట ప్రపంచంలో వదిలితే అయితే మహాయోగైనా అవుతాడు లేదా మహాచక్రవర్తి అయినా అవుతాడు, జాగ్రత్తగా చూసుకోండి అనడం. తల్లిదండ్రులు అతనికి ఎలాంటి ప్రాపంచికమైన వికారాలు తెలియకుండా పెంచడం, ఇవన్నీ జరిగాక వివాహం అయ్యాక ఒక కొడుకు కూడా జన్మించాక బుద్ధుడి జీవితంలో ఒక అనూహ్యమైన మార్పుకి మూడు ముఖ్యమైన సంఘటనలు కారణాలయ్యాయి. అవేమిటో మా శ్రోతలందరికీ తెలిసిందే, అయినా మరొకసారి చెప్పుకుందాం. ఒకటి, ఒక ముసలివాణిని చూడడం. రెండు, ఒక రోగగ్రస్తుణ్ణి చూడడం. మూడు, ఒక శవాన్ని అంటే చనిపోయిన వ్యక్తిని చూడడం. ఈ మూడు విషయాలు బుద్ధుడు చూడడం వల్ల వెంటనే అతనిలో ఒక రకమైన పూర్తి సంపూర్ణ వైరాగ్యం అనేది వెలువడి, ఈ ప్రపంచంలో ఈ దుఃఖాలకి కారణం ఏమిటి అన్న ఒక ప్రశ్న ఉదయించి, ఆ విధంగా బుద్ధి ప్రచోదనం చెంది మొత్తం రాజ్యాన్ని, భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, ప్రజల్ని అందరినీ వదిలి వెళ్లిపోవడం, తర్వాత బోధివృక్షం కింద అతనికి జ్ఞానోదయం అవడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం ఒక్క క్షణం కనుక పాజ్ బటన్ నొక్కుకున్నట్లయితే, ఈ ముసలివాడిని చూడడం, రోగగ్రస్తుణ్ణి చూడడం లేదా చనిపోయిన వ్యక్తుల్ని చూడడం అనేది మనము చాలా మందిని చూస్తూనే ఉంటాం. మనకు తెల్లారు లేస్తే రోడ్డు మీద మనం నడుస్తూ ఉంటే లేదా మన ఇంట్లోనే ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు, రోగంతో ఉన్నవాళ్లు లేదా వృద్ధాప్యంలో అనేకమైన శారీరక మానసిక బాధలు అనుభవిస్తున్న వాళ్లు, లేదా మన బంధువుల్లో గాని స్నేహితుల్లో గాని చనిపోయిన వాళ్లు, వాళ్లను వెళ్లి మనం చూడడం, ఆ క్షణంలో మనకి శ్మశాన వైరాగ్యం అనేది ఒకటి ఉదయించడం, మళ్లీ మొన్నటి తెల్లారులేస్తే అన్ని మామూలే, ఇవన్నీ సాధారణంగా జీవితంలో జరుగుతున్న విషయాలే. కానీ మరి బుద్ధుడికి ఆ క్షణంలో ఏం జరిగింది అంటే, ఇక్కడ మనం కొంచెం విశ్లేషణ చేసుకుంటే బుద్ధుడికి మనకి ఉన్న తేడా ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్లలోనూ కూడా బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఎక్కడో బయట నుంచి రాలేదు. ఆ సిద్ధార్థుడే తరువాత కాలంలో బుద్ధుడుగా మారాడు. అంటే ఆ సిద్ధార్థుడిలో ఉన్న బుద్ధుడే ఈ పైపై ఉన్న పొరలన్నీ తొలగిపోగా, ఈ వెయిల్స్ ముసుగులున్నాయి కదా, ఇవన్నీ పోగా ఆ బుద్ధుడు బయటకు వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ ముసలివాణ్ణి చూసినప్పుడు లేదా రోగంతో ఉన్నవాణ్ణి చూసినప్పుడు చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు బుద్ధుడు ఆ క్షణంలో జీవించాడు. హీ లివ్డ్ ఇన్ దట్ వెరీ పర్టికులర్ మూమెంట్, అంటే పూర్తి మైండ్ఫుల్నెస్. అంటే అక్కడ ఏం చేసుకున్నాడు, తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. అంటే లుక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ లేదా యాజ్ దే ఆర్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వెంటనే ఒక ఎంపతి అనేది ఫీల్ అయ్యాడు బుద్ధుడు. అంటే మామూలుగా మనం ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళని చూస్తే సింపతి ఫీల్ అవుతాం, అంటే సానుభూతి వ్యక్తం చేస్తాం. అంటే వాళ్ళు వేరు, మనం వేరు, నువ్వు బాధలో ఉన్నావు, నీ బాధకి నేను స్పందిస్తున్నాను అనే ధోరణి ఉంటుంది. అది ద్వైత భావన, ద్వైతీ భావం అది. కానీ ఎంపతి అనేది ఏంటంటే ఆ బాధ తానే అనుభవిస్తున్నట్టుగా అనుభవించడం, సహ అనుభూతి అంటే వారితో పాటుగా కేవలం బాధని ఏదో పంచుకోవడం కాదు. అక్కడికి వృద్ధుడు ఉన్నాడు బాధలు పడుతున్నాడు అంటే బుద్ధుడు ఆ క్షణంలో ఆ వృద్ధుడు అయిపోయాడంతే. ఒక రోగగ్రస్తుడు ఉన్నాడంటే ఆ క్షణంలో ఆ సిద్ధార్థుడు ఆ రోగం పొందిన వ్యక్తి అయిపోయాడు. ఒక మరణించిన వాడిని చూసినప్పుడు సిద్ధార్థుడు తానే ప్రాణం లేకుండా నిర్జీవుడై అలా పడి ఉన్నాను అన్న అనుభూతికి లోనయ్యాడు. అంటే హీఈస్ ఐడెంటిఫయింగ్, తానే అది అనే ఒక ఎంపతీని ఫీల్ అయ్యాడు. ఎందుకంటే పూర్తిగా ఆ క్షణంలో లీనమైపోయాడు, మమేకమైపోయాడు. అలా మమేకం అయిపోయినప్పుడు అతని కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా పరివ్యాపించి ఆ వన్నెస్ అనేది ఫీల్ అయ్యాడు. అంటే తాదాత్మ్యం, అదే తాను, నేను అదే, తత్వమసి అంటారు కదా, ఆ భావం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అతనికి ఈ తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం పట్ల, ఈ విషాదాల పట్ల, ఈ అటాచ్మెంట్స్ పట్ల, మమకారాల పట్ల, వీటన్నిటి పట్ల ఒక రకమైన వ్యామోహం పూర్తిగా పోయి నిర్వ్యామోహంలోకి వెళ్లిపోయి పూర్తి విరాగిగా మారి సత్యాన్వేషణకు ఉపక్రమించాడు. అది బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. కాబట్టి మనకి ఆధ్యాత్మిక పథంలో కూడా మనం మార్గగాములమై వెళ్లి లక్ష్యం చేరుకోవాలన్నా ఈ మైండ్ఫుల్నెస్ అనేది, ఏకాగ్ర భావం, చిత్తేకాగ్రత లేదా ఆ క్షణంతో పాటు మమేకమై ఉండడం, అంటే అటు భూతకాలంలోకి గాని ఇటు భవిష్యత్తులోకి గాని వెళ్లకుండా ఆ క్షణంతో పాటు ఉండడం అనేది ఒక వన్నెస్ ని, అంటే ఈ కాన్షియస్నెస్ ని పెంచుకుందికి ఎంతో పనికొస్తుంది. స్వామి కూడా ఒక అద్భుతమైన ఉపన్యాసంలో ఇదే విషయం చెప్పారు. మరి రెండు క్షణాల్లో అది కూడా విందాం. మీరు అన్కాన్షియస్ గా ఉండద్దు, సబ్ కాన్షియస్ గా ఉండద్దు, సూపర్ కాన్షియస్ గా ఉండద్దు అంటూ ఒక స్వామి ఉపన్యాసం చెప్పారు. ఇప్పుడు అది విందాం.
గడిచినటువంటి జీవితాల తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
There are many who will tell you your past lives.
అయితే గతించింది గతించింది.
However, past is
past. Past is past. Forget the past.
Past is past.
Forget the
past.
Future is not sure.
Future is not sure.
Do not brood over the future.
Don't worry about the future.
Don't
brood over the future.
Present.
Present.
This is very important.
Present is very important.
This is not ordinary present.
Not ordinary present.
This is omnipresent.
This is omnipresent.
ఈ ఆమ్నీ ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి. ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
ఫ్యూచర్ రిజల్ట్స్
ముందు ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతు ఉండాలి.
వాట్ యు ఈట్
ఇప్పుడు ఏమి తింటామో అది ఫ్యూచర్ లో తేపుతాం.
వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్
ఫ్యూచర్ వృక్షము ఫ్యూచర్ వృక్షము ప్రెజెంట్ సీడ్.
So past is a tree, future is a tree, the present is a seed.
Without seed, where is vruchyam?
Without seed, where is the tree? Where is the tree?
Vruchyamene.
No tree.
Kabatti, past vruchyaniki, future vruchyaniki, present seed e deeniki moola kaaranam. Past is past. Jarigipoyindi, jarigipoyindi. Tirigi enta prayatnam chesina adi munduku raadu. Future ni vyojanam cheyakandi. Kaani future is not sure. Kaani present chaala important. This is not ordinary present. This omnipresent. ఎందువల్ల ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణమేమిటి? ప్రజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కాని ఆకలేసప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించద్దు. ప్రజెంట్ నీవు యోచించు. పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రజెంట్ సీడ్. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రజెంట్ సీడ్ వచ్చింది, ప్రజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. కాబట్టి సీడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ సీడ్ ప్రజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. ఫ్యూచర్ ఏమాత్రమో మీరు తలంచకండి. ప్రజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. దీన్ని చింతనే చేయకూడదు. ఎందుకు వరీ చేయాలి? What is the shape of worry? It is mental created fear only. ఈ వైరీకి ఏమాత్రము రూపం లేదు, నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు. ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూచినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
సాధారణంగా గురువులు మనకి మార్గదర్శకులు అవుతూ ఉంటారు ఈ విషయంలో. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక సంఘటనని తీసుకుంటే, రామకృష్ణ పరమహంస కాళీ ఆలయంలో పూజ చేస్తున్న సమయంలో రాణి రాస్మణీదేవి కూడా ఆ సన్నిధిలో ఆవిడ ఉండడం జరిగింది. ఆ క్షణంలో ఆవిడ బయట అందరికీ కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే నమస్కారం పెట్టుకుని అమ్మవారిని ఆరాధిస్తోంది అని. కాని రామకృష్ణ పరమహంస ఆవిడ గురువుగారు కాబట్టి ఆవిడ ఆరాధిస్తున్న సమయంలో ఒక్కసారిగా లెంపకాయ కొట్టారు ఆవిడ్ని. అందరూ నిర్ఘాంతపోయారు. ఇదేమిటి, రామకృష్ణ పరమహంస ఒక ఉన్మాదిలాగా ఆవిడ్ని, మహారాణి ఆవిడ ఆవిడ్ని వీధిలా చెయ్యి చేసుకున్నాడేంటినా అని ఒక్క క్షణం నివ్వెరపోయారు. కానీ ఆవిడ మాత్రం వెంటనే అతని పాదాల మీద పడింది. కారణం ఏంటంటే దైవ సన్నిధిలో ఉండి అమ్మవారి ఆలయంలో ఉండి ఆరాధన జరుగుతున్న ఆ క్రమంలో తన పూర్తి ఏకాగ్రతని, చిత్తాన్ని, తన మనసుని అన్నిటినీ కూడా అమ్మ పాదాల మీద కేంద్రీకరించడం మాని ఆవిడేదో ఆవిడ రాజ్యం తాలూకా ఎస్టేట్ వ్యవహారాలు లేదా కుటుంబ వ్యవహారాలు ఏదో ఈ విధంగా తన ఆలోచనని కొనసాగిస్తూ ఉండడం వల్ల అది గ్రహించిన రామకృష్ణ పరమహంస ఆవిడ తనని గురువుగా స్వీకరించింది కాబట్టి ఆవిడ్ని సరైన మార్గంలో మళ్లించడం తన బాధ్యత కాబట్టి వెంటనే కర్తవ్యాన్ని గుర్తు చేశాడంటే ఆవిడ ఆ క్షణంలో ఉండకుండా ఎక్కడెక్కడో మైండ్ వ్యాండరర్స్ అంటారు కదా, మైండ్ వ్యాండరింగ్ అలా వెళ్తున్నది కాబట్టి రామకృష్ణ పరమహంస ఆవిడికి వెంటనే గుణపాఠం నేర్పించారు. అదేవిధంగా భగవాన్ రమణ మహర్షి కూడా ఒకనొక సందర్భంలో ఒక అద్భుతమైన పాఠం చెప్పారు తన అనుయాయులకి, తన దగ్గర ఉండే శిష్యులకి. ఒకనాడు అందరూ కూడా భోజనాలకి పంక్తులు తీరు కూర్చున్నారు, భగవాన్ కూడా కూర్చున్నారు. ఇంతలో నలుగురు మనుషులు అక్కడికి వచ్చారు. ఆ నలుగురు ఎవరంటే వాళ్ళు శవవాహకులు. అప్పుడే ఒక శవాన్ని తీసుకెళ్లి దహనం చేసి వాళ్ళు వచ్చారు. ఈ పంక్తుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా, మీరు వెంటనే వెళ్లి స్నానాలు చేసి రండి, అప్పుడు భోజనాన్ని కూర్చోవచ్చు అని చెప్తున్నారు. భగవాన్ రమణులు వెంటనే ఏమన్నారంటే, ఎందుకు వెళ్లి వాళ్ళు స్నానాలు చేసి రావాలి అంటే, భగవాన్ వాళ్ళిప్పుడే ఒక గతించిన దేహాన్ని అంటే ఒక గతజీవుణ్ణి విగత జీవుణ్ణి తీసుకుని వెళ్లి దహన సంస్కారం చేసి తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళు అస్పృశ్యులుగా ఉన్నారు, అశుచిగా ఉన్నారు కాబట్టి శుచి పాటించి రమ్మని చెప్తున్నాము అన్నారు. వెంటనే భగవాన్ అన్నారు, ఆ మాటకొస్తే మీరందరూ కూడా అదే దశలో ఉన్నారు అన్నారు భగవాన్. అంటే ఒక్కసారి వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. భగవాన్ ఏం చెప్తున్నారో వాళ్ళెవరికి ఏం అర్థం కాలేదు. భగవాన్ మీరేం చెప్తున్నారో మాకు అర్థం కాలేదు, వాళ్ళంటే శవవాహకులు, వాళ్ళు శవాన్ని తీసుకుని వెళ్ళొచ్చారు, మేమందరం బానే ఉన్నాం కదా అన్నారట. అప్పుడు రమణులు అన్నారు, మీరందరూ కూడా శవవాహకులే. ఎలా అంటే మీరు కూడా ఎప్పుడూ మీ గతాన్ని మోస్తూనే ఉంటారు మీతో పాటు అని భగవాన్ సెలవిచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళందరికీ కనువిప్పు కలిగింది. ఎందుకంటే మనందరం కూడా మాటకొస్తే అదే కోవకు చెందిన వాళ్ళం. ఎప్పుడూ కూడా మన పాస్ట్ ని మనతో పాటు క్యారీ చేస్తూనే మోసుకుంటూనే ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా మెమరీ లాస్ అనేది, అంటే అనవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ గతించిన వాటి జ్ఞాపకాలన్నిటినీ పేర్చుకోవడం, తిరిగి ఎప్పుడో మనకు తీరికున్నప్పుడు వాటిని పైకి తోడుకొని వాటి మీద ఒక విశ్లేషణ చేయడం, లేదా ఆయా సంఘటనలకు సంబంధించిన వ్యక్తుల మీద కక్ష పెంచుకోవడం, లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, ఏదో ఒక నెగిటివ్ హేట్రెడ్ ఫీలింగ్స్, దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ జనరేట్ అయ్యి అవి మళ్లీ మన వినాశనానికే కారణం అవడం ఇంత జరుగుతుంది. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్. స్వామి కూడా ఎన్నో ఉపన్యాసాల్లో, దివ్యోపన్యాసాల్లో పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతించిపోయింది, అది భూమిలో పాతిపెట్టేసిన ఒక విదేహం లాంటిది, అంటే భూమిలో పాతిపెట్టేసిన ఒక నిర్జీవమైన దేహం లాంటిది, దాని గురించి మర్చిపోవాలి. అది ఎలా అయితే పంచభూతాల్లో కలిసిపోతుందో అదే విధంగా ఈ గతాన్ని కూడా మనం వదిలిపెట్టాలి. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్, భవిష్యత్ ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దాని మీద మన భవిష్యత్ ఆధారపడి ఉంది అన్నది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నమ్మే సత్యం, నమ్మాల్సిన సత్యం. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పని మీద కనుక పూర్తి దృష్టిని కేంద్రీకరించినట్లయితే మనం భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. భవిష్యత్ ఎప్పుడూ బ్రహ్మాండంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి, అంటే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ ఫుల్నెస్ అంటే పూర్తి స్పృహతో కూడి ఉండడం. ఒక్కసారి పూర్తి స్పృహతో కూడి ఉండడం అన్నదాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఈ క్షణం మా శ్రోతలు ఈ ప్రసంగం వింటున్నారు కానీ ఎంతమంది నిజంగా దీని మీద కేంద్రీకృతం చేసి దృష్టిని కేంద్రీకరించి వింటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తక్షణమే మీ ఆలోచన ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది ఈ క్షణంలో. అలా కాకుండా వింటున్న విషయం మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తే, స్పృహతో కూడి ఉంటే, దీన్నే స్వామి త్రికరణ శుద్ధి అన్నారు. మనస్సు, మాట, క్రియ మూడు ఒకచోటే ఉన్నట్లయితే, మూడు సమాన స్థాయిలో ఉన్నట్లయితే, శుద్ధిగా ఉన్నట్లయితే, అదే త్రికరణ శుద్ధి, అదే పూర్తి స్పృహతో ఉండడం. టోటల్ అవేర్నెస్, కాన్స్టెంట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. ఇంటిగ్రేటెడ్ అని ఎందుకు అంటే అన్ని స్థాయిల్లో కూడా ఇంటిగ్రేషన్ అంటే కలిసి ఉండడం, భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో, ఇమోషనల్ లెవెల్లో అంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్, ఇంటెలెక్చువల్, ఇలా అన్ని స్థాయిల్లో కూడా ఆ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, స్పృహ కలిగి ఉన్నట్లయితే దట్ ఈస్ ప్రజ్ఞానం, బ్రహ్మ, అదే సమాధి స్థితి. ఒకసారి ఒక విద్యార్థి స్వామిని అడిగారు, స్వామి సమాధి సమాధి అంటారు కదా, స్వామి సమాధి స్థితి అంటే ఏమిటి అని అడిగారట. సరే చెప్తాను గాని ఇంతకీ నువ్వు ఈ స్పోర్ట్స్ మీట్ కి ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే ఏదో గ్లైడింగ్ అంటే మీదకి ఆకాశంలోకి బాగా ఎత్తుకి గ్లైడర్ తో ఎగరడం ఆ ఈవెంట్ లో చేస్తున్నాను స్వామి అన్నట్టు. నువ్వు ఎంత ఎత్తుకి ఎగరగలవు అంటే ఆ అబ్బాయి ఏదో చెప్పాడు ఆకాశంలో ఇంత ఎత్తు వరకు ఎగరగలను స్వామి అని. నువ్వు అంత ఎత్తుకి ఎగిరినప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో, నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో అదే సమాధి అంటే అని స్వామి ఒక చిన్న ఉదాహరణతో ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు. అంటే ఆ స్థితికి వెళ్లినప్పుడు తాను అంత అచీవ్ చేశాను అన్న ధోరణితో ఒక సమచిత్తానికి రాగలుగుతారు ఎవరైనా కూడా. తను ఒక అచీవ్మెంట్ ఒక దాన్ని సాధించినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, లేదా ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో నేను దీన్ని సాధించాను అన్న ఒక ఆనందమైన స్థితిలో, ఒక అతీతమైన స్థితిలో, ఇంకా ఎటువంటి ఆలోచనకి కూడా లోను కాని స్థితి, సమస్థితి ఏదైతే ఉందో సమధి, ఆ స్థితే సమాధి అని ఒక్క ముక్కతో స్వామి తేల్చేశారు. ఆ సమాధి స్థితే సహజ స్థితి, అదే కాన్షియస్ స్టేట్. దాని గురించి స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పారు. నిజానికి ఈ సమస్థితి ఎవరు కలిగి ఉంటారు అంటే మామూలుగా యూత్ ని తీసుకుంటే, అంటే యుక్త వయసులో ఉన్నవారైతే ఎప్పుడు వారి ఆలోచనలంతా భవిష్యత్తు మీద కేంద్రీకృతమై ఉంటాయి. ఈ కోర్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఎలాంటి ఉద్యోగంలో చేరితే ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఎలాంటి గ్రోత్ ఉంటే నేను ఇంకా విదేశాలకు వెళ్లొచ్చు, లేదా నా కెరీర్ ఎలా ఉంటుంది, ఈ రకంగా వాళ్ల ఆలోచనలు భవిష్యత్తుని బేస్ చేసుకుని ఆ దృక్పథంతో వెళ్తూ ఉంటాయి. ఇక కాస్త వయసు మళ్లిన వాళ్ళు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, వాళ్ళు కాస్త బాధ్యతలు పెరిగిన వాళ్ళు అయితే ఎంతసేపు వాళ్ల ఆలోచన కొంత భవిష్యత్తు మీద ఉంటుంది, కొంత గతం మీద కూడా ఉంటుంది. అరే నేను గతంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదే, ఇప్పుడు మరింత మెరుగ్గా ఉండేది నా జీవితం, అరే నేను ఇంకోలా ఆలోచించి ఉండాల్సిందే, ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేది, లేకపోతే నేను ఈ ఊరు నుంచి ఈ ఊరు రాకుండా ఉండాల్సింది, లేకపోతే నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది, ఇలా రకరకాలుగా పాస్ట్ లోకి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి పాపం కాస్త ఈ మరుపు అనేది సహజం కాబట్టి వాళ్ళకి ఇంకా భవిష్యత్తు మీద ప్రత్యేకంగా ఆలోచన చేయవలసిన బాధ్యతలు బరువులు ఉండవు కాబట్టి వాళ్ళు ఎక్కువగా గత జ్ఞాపకాల్ని తీసుకుని మధుర స్మృతులు, అందులో అన్ని కలగలిసి ఉంటాయి. అందులో మధుర స్మృతులు ఉంటాయి, చేదు జ్ఞాపకాలు ఉంటాయి, చేదు సంఘటనలు ఉంటాయి, కన్నీళ్లు తెప్పించే ఉంటాయి, ఆనంద బాష్పాలు రాల్చగలిగేవి ఉంటాయి, ఇవన్నీ తలుచుకొని వాళ్లు బాధపడుతూ ఉంటారు. మొత్తానికి ఈ ముగ్గురిని పక్కన పెడితే నిజంగా ఎప్పుడు టు బీ విత్ ద మూమెంట్ ఉండేది ఎవరు అంటే, ఈ పాటికే మా శ్రోతలకు అర్థమైపోయి ఉంటుంది, చిన్న పిల్లలు, చక్కగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఇంకా లోక జ్ఞానం, ఈ చదువు, బాదరబందీలు ఇవేవీ లేని పిల్లలు ఎప్పుడు ఆట ధోరణిలో ఉంటారు చూడండి. ఎప్పుడు ఏం పాడు చేద్దామా, ఏం విరగొడదామా, లేదా అమ్మను ఎలాగా విసుగు తెప్పిద్దామా, ఆటని ఎంత బాగా ఎంజాయ్ చేద్దామా, వాళ్ళు అకారణంగానే హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఒక ఆడుకోవడానికి ఒక కారు బొమ్మిస్తే ఆ ముందు ఆ పాటలు విప్పేస్తూ ఉంటారు, వాళ్ళ దృష్టి మొత్తం దాని మీదే ఉంటుంది. ఆ పాటలు మొత్తం విప్పేసి ఒక నవ్వు నవ్వుతారు. మనం ఏం చేయగలం, వాళ్ళతో పాటు నవ్వాలి తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి అంత ఆనందాన్ని వాళ్ళు అకారణంగా పొందగలుగుతున్నారు. వాళ్ళ ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించే ఏకైక వయస్కులు ఎవరు అంటే ఆ బోసి నవ్వుల పసిపాపలు, ఆ అమాయకమైన స్థితిలో ఒక ఇంకా ఏమీ కపటము, కార్పణ్యము, ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ ఏవి జ్వరబడని ఒక చక్కటి మానసిక స్థితి ఏదైతే ఉందో, చైల్డ్ లైక్ నేచర్ అంటారు కదా, చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్, వాళ్లు మాత్రమే ప్రస్తుత ప్రపంచంలో ఈ లివ్ విత్ ద మూమెంట్, మైండ్ఫుల్నెస్ అనేది చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒకవేళ మనకి ఇంకా మైండ్ఫుల్నెస్ అనేది లేదా ఆ క్షణంతో పాటు జీవించడం అనేది అవగాహనలోకి రాకపోతే ఏం అవసరం లేదండి. మీ ఇంట్లో కానీ లేదా మీ పరిసరాల్లో కానీ ఈ స్థాయి పిల్లలు, ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కాసేపు వాళ్ళని వెళ్లి గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఏ కారణం లేకుండానే ఆ క్షణంతో పాటు మమేకమై ఉండి ఓ బొటన వేలు నోట్లో పెట్టుకుని ఉన్నా, లేదా ఓ పాలసీసా చప్పరిస్తూ ఉన్నా, ఓ బొమ్మని నోట్లో పెట్టుకున్నా, బొమ్మతో ఆడుకుంటూ ఉన్నా, ఉయ్యాల్లో ఉన్నా, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ ఉంటారు. అలాంటి ఆ స్థితికి మనం, అది మన సహజ స్థితి, అది సమాధి స్థితి, అది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ రిఫ్లెక్ట్ చేస్తారు. మనం నవ్వితే వాళ్ళు నవ్వుతారు, మనం వాళ్ళకి చుట్టాలమా స్నేహితులమా తెలుసా తెలీదా ఇవేమీ వాళ్ళకి అవసరం లేదు. ఆ స్థితికి వెళ్ళాలి. అందుకే స్వామి లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్ అన్నారు. జీవితం అనేది ఒక ఆట. ఆటని మనం ఎప్పుడు ఆస్వాదిస్తామండి? ఆటని చూస్తున్నప్పుడు, ఈ మధ్యనే క్రికెట్ అయింది, ఆ క్రికెట్ చూస్తున్నప్పుడు మనం ప్రతి బాల్ ని వేస్తున్నప్పుడు ఆ బాల్ తో పాటు మనం కూడా బౌన్స్ అయి వెళ్తూ ఉంటాం. ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ తో బాల్ ని కొట్టినప్పుడు మనం కూడా సెంచరీస్ చేస్తూ ఉంటాం, బౌండరీస్ దాటుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు మనం బాగా ఆస్వాదించినట్టు ఆటని బాగా ఆస్వాదిస్తున్నామని మనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్షణంతో పాటు మనం ఉంటున్నాం. అందుకే లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్. జీవితంలో అనుక్షణాన్ని కూడా మనం ఒక ఆటగా తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ క్షణంతో మనం మమేకమైపోయి తాదాత్మ్యం చెంది ఉంటాం. కాబట్టి అప్పుడు జీవితం అంతా ఒక ఆటగానే అనిపిస్తుంది. లివింగ్ విత్ ద మూమెంట్ గాని, ఆ మైండ్ఫుల్నెస్ గాని, ప్రత్యేకంగా ఎవరో చెప్పనవసరం లేకుండానే మనకదొక అలవాటుగా మారిపోతుంది. అంతేకాకుండా శాస్త్రవేత్తలు ఒక పెద్ద పరిశోధన చేసి ఏం చేస్తున్నారంటే, ఈ మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు చేసుకుంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే మన బ్రెయిన్ కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది భౌతికంగా చూసినట్లయితే, అది కూడా తనని తాను మార్పు చేసుకోవడం ప్రారంభిస్తుంది. అంటే ఇవల్యూషన్, మేబీ కొన్ని తరాల తర్వాత పూర్తిగా మార్పు అనేది చోటు చేసుకుని ఒక అద్భుతమైన గోల్డెన్ ఏజ్ కి మనందరం కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా భగవాన్ బాబా వారు చెప్పినట్టు, గతం గత, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలీదు, ఈ క్షణంలో జీవిద్దాం. ఈ క్షణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తే ఆ మిగిలిన మరుక్షణాలన్నీ కూడా మధుర క్షణాలుగా మారడానికి మనకి పూర్తిగా అవకాశం ఉంటుంది. శ్రోతలు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ జై సాయిరాం.